గీత కీ శ్రీల ప్రభుపాద కీ జై. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భగవద్గీత యథాతథం 2వ అధ్యాయం శ్లోకం సంఖ్య 12. నాతో పాటుగా చెప్పండి. నా తు ఏవా అహం జాతు నా ఆసం త్వం త్వం నా ఇమే జనాధిపాః నా చ ఏవా నా భవిష్యామః సర్వే వయం అతః పరం నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం నాతో పాటుగా చెప్పండి నా లేదు తు కాని ఏవా నిశ్చయముగా అహం నేను జాతు ఎప్పుడును నా ఆసం లేక ఉండలేదు త్వం నీవు నా ఉండకపోలేదు ఇమే జనాధిపాహ ఈ రాజులు కూడా నా చ ఉండకపోలేదు ఏవా నిశ్చయముగా నా భవిష్యామః ఉండకపోము సర్వే వయం మనమందరమును అతః పరం ఇక ముందు తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఏసి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య తాత్పర్యం నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచియుండని సమయమేదీనూ లేదు అలాగుననే భవిష్యత్తు నందు మనమెవ్వరము ఉండకపోము భాష్యం దేవదేవుడు అసంఖ్యాకములైన జీవులకు వారి వారి వ్యక్తిగత కర్మలు మరియు కర్మఫలములననుసరించి పోషకుడై ఉన్నాడని కఠోపనిషత్తు మరియు శ్వేతాశ్వతరోపనిషత్తు నందు తెలుపుబడింది అదే దేవదేవుడు ప్రతి జీవి హృదయములో తన ప్రధానాంశ రూపమున సదా నిలచియుండును అట్టి భగవానుని బాహ్యాభ్యంతరములలో కాంచగలిగిన సాధుపురుషులే పూర్ణమును మరియు శాశ్వతమును అగు శాంతిని నిజముగా పొందుచున్నారు నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్ తమాత్మస్థం యోను పశ్యంతి ధీరాః తేషాం శాంతి శాశ్వతి నేతరేషాం కఠోపనిషత్ అర్జునుడికి తెలుపబడిన ఈ వేద సత్యము నిజమునకు జ్ఞానరహితులైనను జ్ఞానవంతులుగా తమను ప్రదర్శించుకొను జనులందరికీ తెలుపుబడుచున్నది తాను అర్జునుడు మరియు రణరంగమున సమకూడిన రాజులందరూ నిత్యులైన జీవులనియు మరియు బంధ ముక్త స్థితులు రెండింటి యందును జీవులకు తాను నిత్య పోషకుడనియు శ్రీకృష్ణ భగవాను ఇచ్చట స్పష్టముగా తెలియజేయుచున్నాడు దేవదేవుడైన శ్రీకృష్ణుడు దివ్య పురుషుడు కాగా ఆతని నిత్య సహచరుడైన అర్జునుడు మరియు రణరంగమునందు సమకూడిన రాజులు నిత్యులగు జీవులై ఉన్నారు వారు పూర్వము ఏ సమయమందునూ వ్యక్తిగత జీవులుగా ఉండకపోలేదు మరియు భవిష్యత్తు నందును ఉండకపోరు అనగా వారి యొక్క వ్యక్తిత్వము గతమునందు నిలిచియున్నది అది భవిష్యత్తు నందు ఎటువంటి అవరోధం లేకుండా కొనసాగునున్నది అట్టి ఎడ ఎవరి కొరకును చింతించుటకు ఎట్టి కారణమూ లేదు మోక్షము పిమ్మట ఆత్మ మాయావరణము నుండి బయటపడి నిరాకార బ్రహ్మముతో కలిసి తన వ్యక్తిత్వమును కోల్పోవునని పలుకు మాయావాద సిద్ధాంతమును పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణ భగవానుడు సమర్థించుట లేదు. అలాగుననే వ్యక్తిత్వం అనున్నది కేవలము బద్ధస్థితి అందే అనేది సిద్ధాంతమును సైతము సమర్థించుట లేదు. ఉపనిషత్తులలో నిర్ధారింపబడిన రీతి తన వ్యక్తిత్వము మరియు ఇతరులందరి వ్యక్తిత్వము శాశ్వతముగా భవిష్యత్తునందును నిలిచియుండునని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టముగా తెలియజేయుచున్నాడు. మాయాతీతుడైనందున శ్రీకృష్ణుని ఈ వచనము అత్యంత ప్రామాణికమై ఉన్నది. వ్యక్తిత్వం అనున్నది వాస్తవము కానిచో ఈ విషయమును శ్రీకృష్ణుడు నొక్కి వక్కాణించేడివాడు కాడు. ఇచ్చట శ్రీకృష్ణుడు తెలిపిన వ్యక్తిత్వం భౌతికమే కాని ఆధ్యాత్మికము కాదని మాయావాదులు వాదించిన అవకాశము కలదు. ఒకవేళ వ్యక్తిత్వం భౌతికమనడి ఆ వాదమునే అంగీకరించిన శ్రీకృష్ణ భగవానుని వ్యక్తిత్వం నందు భేదమునెట్లు గాంచగలము? తన వ్యక్తిత్వమును గతమునందు ఉన్నదానిగను మరియు భవిష్యత్తు నందును నిలిచియుండుదానిగను శ్రీకృష్ణుడు నిర్ధారించినాడు. తన వ్యక్తిత్వమును అతడు పలు రీతుల నిరూపించి ఉన్నాడు. అంతేగాక నిరాకార బ్రహ్మము అతనికి లోబడి ఉన్నదనియూ ప్రకటింపబడినది. ఈ విధముగా శ్రీకృష్ణుడు తన ఆధ్యాత్మిక వ్యక్తిత్వమును సర్వత్రా నిరూపించే ఉన్నాడు. ఒకవేళ అతనిని సాధారణ బద్ధజీవునిగా భావించినచో అతని భగవద్గీతకు విలువ కలుగదు. నాలుగు విధములైన దోషములను కలిగి ఉండే సాధారణ మానవుడు శ్రవణదాయకమైన ఉపదేశము నెన్నడూనూ చేయజాలడు. కాని భగవద్గీత అట్టి వాంగ్మయమునకు అతీతమైనది. ఏ లౌకిక గ్రంథమును దీనితో సాటిరాదు. కాని ఎవరేని శ్రీకృష్ణ భగవానుని సాధారణ వ్యక్తిగా భావించినంతనే ఇది తన ప్రాముఖ్యతను కోల్పోవును. ఈ శ్లోకమునందు తెలుపబడిన బహుత్వం అన్నది వ్యవహారికమనియు మరియు అది దేహమునకు సంబంధించినదనియు మాయావాదులు వాదింతురు. కాని అట్టి దేహభావనము పూర్వపు శ్లోకమునందు ఇదివరకే ఖండించబడినది. జీవుల దేహభావనను ఖండించిన పిదప దేహమును గూర్చిన వ్యవహారిక భావననే శ్రీకృష్ణుడు తిరిగి ఎందులకు ప్రతిపాదించును. అనగా ఇచ్చట వ్యక్తిత్వము ఆధ్యాత్మిక పరిధిలోనే ప్రస్తావించబడినదని తెలియచున్నది. ఈ విషయమునే శ్రీరామానుజులు మరియు ఇతర ఆచార్యులు నిర్ధారించిరి. ఇట్టి ఆధ్యాత్మిక వ్యక్తిత్వము భగవానుని భక్తులకే అవగతము కాగలదని భగవద్గీత యందు పలుచోట్ల స్పష్టముగా తెలుపబడింది. శ్రీకృష్ణుని దేవత్వము నెడ అసూయ కలిగిన వారులకు ఈ మహావాంగ్మయము ఎన్నడూనూ అవగతము కాదు. గీతోపదేశములను అభక్తులు అవగతము చేసుకునగోరు యత్నమును తేనెటీగ తేనె సీసాపై వాలిన చందముతో పోల్చవచ్చు. సీసా మూత తెరువనిదే ఎవ్వరూ మకరందమును రుచి చూడలేరు. అదే విధముగా గీత యందలి చతుర్థాధ్యాయమున తెలుపబడిన రీతి శ్రీకృష్ణ భక్తులైన వారికే భగవద్గీత మహిమ చక్కగా అవగాహనము కాగలదు. వేరెవరూ దీనిని రుచి చూడలేరు. భగవానుని ఉనికి ఎడనే అసూయాగ్రస్తులైన వారు గీతను తాకనైనను సమర్థులు కారు. కనుకనే గీత యొక్క మాయావాద భాష్యము సత్యమును మరుగుపరుచున్నదై ఉన్నది. మాయావాద భాష్యమును వినరాదని శ్రీచైతన్య మహాప్రభు నిషేధమును విధించియుండిరి. ఎవరేని దానిని అంగీకరించినచో గీతా రహస్యమును అవగతము చేసుకున్నటకు శక్తిని కోల్పోవుదురని ఆయన హెచ్చరించిరి. వ్యక్తిత్వం అనున్నది భౌతిక జగత్తునకు సంబంధించినదైనచో భగవానుని ఉపదేశపు అవసరమే లేదు. అనగా జీవుడు మరియు భగవానుడనిడి బహుత్వము నిత్యమైన విషయం. పైన తెలిపిన రీతిగానే వేదములందును ఈ విషయము నిర్ధారింపబడినది. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ ముతరశ్రీమతే భక్తి వేదాంత స్వామి నామిని నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే కృష్ణుడు ఇక్కడ అర్జునుడితో చెప్తున్నాడు యుద్ధ రంగంలో ఏమని. దీనికి ముందల శ్లోకంలో నీవు పండితుల్లాగా మాట్లాడుతున్నావు, దేని గురించి అయితే దుఃఖించకూడదో దాని గురించి దుఃఖిస్తున్నావు అని చెప్తున్నాడు. ఏమి ఖండించాడు ముందల శ్లోకంలో? నువ్వు అర్జునుడితో చెప్తున్నాడు, నువ్వు ఈ శరీరానివి కాదు, కానీ నువ్వు ఈ శరీరం అనే భావనలో నా బంధువులు చనిపోతారు, నా మిత్రులు చనిపోతారు, నా గురువుని నేను స్వయంగా వధించాల్సిన అవసరం వస్తుంది అని బాధపడుతున్నావని కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఈ శ్లోకంలో ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. ఇది ఏంటి, మాయావాదాన్ని ఖండిస్తుంది. చాలా ఎక్కువగా జనంలో ఉన్న అవగాహన అనమాట ఇది, దాన్ని అది తప్పుడు అవగాహన అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. ఏమిటది, నేను కాని నీవు కాని ఈ రాజులందరూ కాని నిలిచి ఉండని సమయం ఏదీనూ లేదు. కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు, అర్జున నేను అంటే ఇక్కడ కృష్ణుడు, నీవు అంటే అర్జునుడు, మరియు ఇతర రాజులు, భటులు, సైన్యాధిపతి లేదా ఏనుగులు, అక్కడ ఉన్న ఒంటెలు గాని, యుద్ధ రంగంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఏది లేని సమయం అంటూ లేదు. ఇది చాలా ముఖ్యం అర్థం చేసుకోవడం. ఇది కానీ అర్థం చేసుకోకపోతే ఇంకా మనకి భగవద్గీత అర్థం కాదు. ఏంటి వీళ్ళెవరు లేని సమయం లేదంటే, ఎవరైతే ఏనుగులు, భటులు, రాజులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడే కదండి ఉన్నారు, మరి పూర్వం లేరు కదా. వాళ్ళు ఒక సమయంలో జన్మించడం జరిగింది, వాళ్ళు పెద్దవడం జరిగింది, ఇప్పుడు యుద్ధానికి వచ్చారు, మరి పూర్వం వాళ్ళు ఎక్కడున్నారండి అని అడుగుతాం. మరి దానికి సమాధానం ఏంటి? అయితే ఇక్కడ కృష్ణుడు ఆ శరీరం గురించి కాదని చెప్పుకున్నాం, మాట్లాడుతుంది. మరి దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? కృష్ణుడు చెప్తుంది ఈ ఆత్మ అనేది పూర్వం ఉన్నది, ఇప్పుడు ఉన్నది, రాబోయే కాలంలో కూడా ఈ ఆత్మ అనేది ఉంటుంది. అయితే జనంలో ఉన్న ఒక తప్పుడు అవగాహన ఏమిటంటే, మనం ఇప్పుడు బద్ధస్థితిలో భౌతిక సంసారంలో ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా విడివిడిగా ఒక్కొక్క రకరకాల రూపాల్లో మనం ఉన్నాం. ఎప్పుడైతే ముక్తి మనం పొందుతామో, మోక్షం అనేది వస్తుందో, అప్పుడు అందరం కూడా ఐక్యమైపోతాం అనేది జనంలో ఎక్కువగా అందరూ అదే ఆలోచిస్తుంటారు, అదే నిజం అనుకుంటారు. కానీ కృష్ణుడు ఇక్కడ దాన్ని అంగీకరించడం లేదు. అందుకే ఏమంటున్నాడు, నిలిచి ఉండని సమయం ఏదీనూ లేదు. అంటే మనం ఎప్పుడు కూడా విడివిడిగా ఉండని సమయం అంటూ ఏది లేదు. పూర్వం ఎప్పటి నుంచో అనాది కాలం నుంచి అర్జున నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, అదేవిధంగా ఇక్కడున్న రాజులు అందరూ కూడా, కాకపోతే అందరూ రాజులుగా ఉండకపోవచ్చు కానీ వాళ్ళ ఆత్మలుగా ఎప్పుడు ఉంటూనే ఉన్నారన్నమాట. అంటే భౌతిక సంసారంలో వాళ్ళు ఉన్నట్లయితే రాజులుగానో లేదా ఏ జంతువుల జన్మల్లోనో ఏదో విధంగా ఆత్మలుగా, అలా లేకపోయినట్లయితే ముక్త స్థితిలో ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో భగవంతుడి దగ్గర ఉంటారు. అంతేగాని అంతకు ముందల పూర్వం అందరూ కలిసిపోయి ఏదో ఒక జ్యోతో, ఒక పెద్ద వెలుగు నుంచి అందరూ విడిపోయి మాయవశమున మళ్ళీ ఇప్పుడు వేరువేరు కనబడుతున్నారు, మళ్ళీ ముక్త స్థితి వస్తే మనం అందరం కూడా కలిసిపోతాం అనేది ఒక వాదన అనమాట. కాబట్టి అది ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు, సత్యం కాదు అని చెప్తున్నాడు. అది అటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. అందుకే ఇంకా ఏమంటున్నాడు, అలాగనే భవిష్యత్తు నందు మనం ఎవరము ఉండకపోము, భవిష్యత్తులో కూడా మనం అందరం కూడా ఉంటాం. మరి ఏం జరుగుతుందండి, మనం మరణిస్తున్నాం కదా, మరణించిన తర్వాత ఏం జరుగుతుంది, ఎలా ఉంటాం మనం? ఇది ప్రశ్న, ఎలా ఉంటాం? భవిష్యత్తులో కూడా ఉంటామని కృష్ణుడు చెప్తున్నాడు, మరి ఎలా ఉంటాం? వేరే శరీరంలోకి వెళ్తుంది. అది ఎటువంటి శరీరం వస్తుంది? అదనమాట, ఈ జన్మలో మనం చేసుకున్న కర్మల్ని అనుసరించి, కర్మణ దైవనేత్రేణ జంతర్దేహ ఉపపత్తి, దేహం అనేది వచ్చే జన్మలో దేహం అనేది దైవనేత్రేణ, దైవం అంటే భగవంతుడు చూస్తుంటాడు. ఇక్కడ అదే చెప్తున్నారు ఏంటని, నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహునాం యో విధదాతి కామాన్. ఏకో అంటే ఒక్కడే, ఎవరు? భగవంతుడు. బహునాం అంటే మిగతావన్నీ కూడా జీవులే. ఎవరు? అర్జునుడు, అక్కడున్న రాజులు, అక్కడున్న జంతువులు, మనం కూడా. ఈ సృష్టిలో కనపడే ప్రతి ఒక్క జీవి, ఈగ, దోమ, రకరకాల జంతువులు, చెట్లు, ఇవన్నీ కూడా రకరకాల జీవులు అన్నమాట. ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నాడు కృష్ణుడు, ఏకో అంటే ఆ భగవంతుడు వాళ్ళ యొక్క బద్ధస్థితిలోనూ మరియు ముక్త స్థితిలో. బద్ధస్థితి అంటే మనం ఇప్పుడు ఉన్నది ఏంటి, బద్ధస్థితి. ఎలాగ బద్ధస్థితి అండి? మరి మనది ఇప్పుడు బద్ధస్థితి ఎందుకని? ఎందుకనంటే మనం త్రిగుణాల యొక్క అధీనంలో ఉన్నాం. త్రిగుణాలు ఏమిటి? సత్వ, రజస్, తమో గుణాల యొక్క అధీనంలో ఉండి మనం పూర్వజన్మలో చేసిన పాపం లేదా పుణ్యం యొక్క ఫలితాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. అది కూడా ఎలా అనుభవిస్తున్నాం? భగవంతుడి యొక్క కృప ద్వారా భగవంతుడు అటువంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం మరణించిన తర్వాత ఏం జరుగుతుంది, మళ్ళీ వేరే ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తాం. సో కాబట్టి వేరే శరీరంలోకి మనం ప్రవేశిస్తాం, ఎలాగా, మన యొక్క కర్మానుసారంగా. మరి మనం పాపం చేస్తే మంచిదా పుణ్యం చేస్తే మంచిదా? పుణ్యం చేస్తే మంచిది, పాపం చేస్తే మంచిదా? ఎందుకని మనం ఇక్కడ చెప్తున్నా ఏమని, పాపం చేసినా పుణ్యం చేసినా వాటి యొక్క ఫలితం వచ్చే జన్మలో అనుభవిస్తామని. మళ్ళీ మనకి ఇక్కడ జన్మ కావాలా అవసరం లేదా? ఇక్కడ జన్మ కావాలి. ఎందుకు కావాలి? ఎందుకు? ఓకే కావాలన్నారు, బానే ఉంది. ఎందుకు కావాలి? సంతోషంగా ఉండడానికా? కావాలని ఎవరన్నారు ఇక్కడ? ఓకే ఎందుకు కావాలి? చక్కగా ఎవరు ఎవరు అన్నది కావాలండి? చాక్లెట్లు తినొచ్చా? భగవంతుడి యొక్క ధ్యానం చేసుకోవడానికి కావాలి. ఓకే బాగానే ఉంది. మరి అయితే మీరు ఈ జీవితంలోనే చేయండి, మళ్ళీ ఎందుకు ఈ జీవితంలోనే మొదలు పెట్టండి భగవంతుడి యొక్క ధ్యానం? మళ్ళీ ఎందుకు జన్మ? ఇప్పుడు అవకాశం ఉంది, చేయండి, రోజు చేయండి. మరి మీరు రోజు జపం చేస్తున్నారా హరే కృష్ణ మహామంత్రం? మరి చేయాలైతే ఈ రోజు నుంచి మీరు. కాబట్టి ఇక్కడ మనకేంటి, పాపం పుణ్యం రెండు ఉన్నాయి, రెండింటి వల్ల కూడా మనకి శరీరం అనేది వస్తుందండి. కానీ తెలివైన వాళ్ళు పాపం కోరుకోరు, పుణ్యం కూడా కోరుకోరు. మరి ఏం కోరుతారు? అదే ఇప్పుడు మనం చెప్తుంది, అదే ఇప్పుడు తప్పుడు అవగాహన చెప్తుంటే మీరు మళ్ళీ లీనం అవ్వాలంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారు కృష్ణుడు, ఏమని చెప్తున్నాడు, లీనం అవ్వడం అంటే అదే జన్మలో ఉన్న అవగాహన ఏంటి, లీనం అవ్వడం అనేది. ఈ లీనం అవ్వడం అంటే ఏం జరుగుతుంది, ఈ శరీరం వదిలేసిన తర్వాత మనం అనేది లేకుండా ఆ బ్రహ్మ జ్యోతిలో ఆ జ్యోతిలో కలిసిపోయి మనం ఇంకా మిగలం అనేది లీనం అనే దాంట్లో అర్థం కదా. కానీ ఇక్కడ కృష్ణుడు అదే చెప్తున్నాడు, మనం ఇప్పుడు ఉన్నాం, పూర్వం ఉన్నాం, భవిష్యత్తులో కూడా ఉంటాం. అప్పుడు ఆ లీనం అనే దానికి అర్థం లేదు. ఇప్పుడు లీనం అనేది మనం ఇక్కడ బయట చూస్తాం, ఏది కొంచెం ఒక లీటర్ నీళ్లు పెద్ద నదిలో పోస్తే కలిసిపోయినట్లుగా మనం మన ఆత్మ వెళ్ళేది, భగవంతుల్లో కలిసిపోవడం అనేది లేదనమాట. అదే ఇక్కడ చెప్తున్నాడు, నేను ఉన్నాను అర్జున, నువ్వు ఉన్నావు, ఇక్కడ రాజులందరూ పూర్వం ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, రాబోయే కాలంలో కూడా ఉంటారు, లీనం అవడం అనేది లేదు. మరి ఏం జరుగుతుందండి, మరి పాపం పుణ్యం రెండు కోరుకోకుండా తెలివైన వాళ్ళు ఏం కోరుకుంటారు? ఏం ఎవరు సేవ కోరుకుంటారు? జనం సేవ చేయొచ్చు కదా, భగవంతుడి సేవ ఎందుకు చేయాలి, జనం సేవ చేయొచ్చు కదా. ఉంది, అక్కడ కూడా రహస్యం ఉంది, అర్థం చేసుకోవాలండి. ఏంటి, జనానికి గానే సేవ చేస్తే అది పుణ్యం అవుతుంది, తెలివైన వాడు పుణ్యాన్ని పాపాన్ని రెండు కోరుకోడు అని చెప్తున్నాం. కాబట్టి తెలివైన వ్యక్తి జనానికి కూడా సేవ చేయాలి అని అనుకోడు, అది తప్పు అని ఇక్కడ చెప్పడం లేదు. దానివల్ల పుణ్య కార్యం, అది మంచి కార్యమే పుణ్యం. కానీ పుణ్యం చేసినా పాపం చేసినా కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు ఏమిటని, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తి నోర్జున, మనం ఇక్కడ చేసే పుణ్యం కానీ పాపం కానీ ఏది చేసినా కూడా దాని ఫలితం ఏమంటున్నాడు, బ్రహ్మలోకం నుంచి పాతాళ లోకం వరకు పునరావృత్తి. పునరావృత్తి అంటే తిరిగి మళ్ళీ శరీరం తీసుకోవడం. ఏంటి, పాపం చేస్తే మనం నీచ జన్మ, పుణ్యం చేస్తే ఉన్నత జన్మ, స్వర్గం లోకంలోకి వెళ్ళి అనుభవించవచ్చు అనమాట. మంచిగా సోమరసం తాగొచ్చు, రంభ ఊరుసులు ఇలా అన్నీ ఉంటాయి అక్కడ. కానీ ఏం ప్రయోజనం, క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి అని చెప్తున్నాడు. ఏంటి, మనం ఈ పుణ్యం ఎటువంటిదంటే, మనం చేసే పుణ్యం, బ్యాంకులో మనకి ధనం ఉందండి 1 కోటి రూపాయలు, కోటి రూపాయలు ఉన్నంతకాలం అమెరికా వెళ్తాం, జర్మనీ వెళ్తాం, రకరకాలుగా మంచి ఆహారం తింటాం, మంచి సదుపాయాలు అనుభవిస్తాం. కోటి రూపాయలు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పని చేయడం మొదలు పెట్టాలి, మళ్ళీ ధనం సంపాదించాలి. అదే విధంగా ఇక్కడ ఏంటి కృష్ణుడు చెప్తున్నాడు, ఆ పుణ్యం క్షీణే పుణ్యే, పుణ్యం క్షీణించినట్లయితే మర్త్యలోకం అంటే మళ్ళీ భూమి మీద, ఇది కర్మభూమి అంటారు. మళ్ళీ ఇక్కడ ధనం సంపాదించడం ఏ విధంగా అయితే మనం వ్యాపారం వృత్తి మొదలు పెడతామో అదే విధంగా మళ్ళీ భూమి మీద జన్మించాలి. కాబట్టి పుణ్యం చేసినా పాపం చేసినా మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. ఏదైతే అక్కడ స్వర్గభోగాలు ఉన్నాయో అవి తాత్కాలికమే, శాశ్వతం కాదు. కాబట్టి మళ్ళీ ఇక్కడ జన్మెత్తాలి. మనం చాలా చూసాం కదా చాలా కథలు, ఇంద్రుడు చంద్రుడు వాళ్ళు కూడా భూమి మీద జన్మించడం, మళ్ళీ వాళ్ళ యొక్క స్థానానికి వెళ్ళడం, ఇవన్నీ కూడా చూస్తుంటాం. కాబట్టి ఏది చేసినా కూడా మనకి తిరిగి మళ్ళీ జన్మ అనేది ఉంటుంది. మరి ఏం కోరుకుంటారు తెలివైన వాళ్ళు అంటే, ఇటువంటి ఈ శరీరాన్ని, భౌతిక శరీరం స్వీకరించకుండా తెలివైన వాళ్ళు ఆధ్యాత్మిక శరీరాన్ని స్వీకరించడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడేం జరుగుతుంది? అప్పుడు మనం ఎక్కడుంటాం ఆధ్యాత్మిక శరీరంతో? స్వర్గం. ఇప్పుడే చెప్పుకున్నాం స్వర్గం అంటే ఏంటి. పుణ్యం చేస్తే స్వర్గం వెళ్ళి స్వర్గభోగాలు అనుభవిస్తాం, అది పుణ్యం. పుణ్యం పాపం చేయడు. మరి ఏం చేయాలి? ఈ రెండు కానివి ఇంకోటి ఉంది, ఏంటంటే దివ్యమైంది, ఆధ్యాత్మికమైంది. ఏంటి? కృష్ణుడు, భగవంతుడిని సేవించడం, భగవంతుడిని ధ్యానించడం, భగవంతుడిని సేవించడం, భగవంతు నామం కీర్తించడం. దానివల్ల ఏం జరుగుతుంది? ఎక్కడికి వెళ్తాడు జీవుడు? ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్తాడు. అప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడు అక్కడ? కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, నతద్ భాషతే సూర్యో నశశాంకో నపావక యద్గత్వా నా నివర్తంతే తద్ధామం పరమం మమం. ఎక్కడికైతే అక్కడ సూర్యుడు చంద్రుడు వెలుతురు అవసరం. మనకి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ లైటింగ్ కరెంట్ లేకపోతే మనం ఏం చూడలేం. అదేవిధంగా పగలు సూర్యుడు లేకపోతే ఏమి చూడలేం. రాత్రి వెన్నెల లేకపోతే మనం ఏం చూడలేం. కానీ అక్కడ కృష్ణుడు ఉండే లోకం గోలోక బృందావనం, అక్కడ ఎటువంటి ప్రదేశం అంటే అక్కడ ఏమీ అవసరం లేదు, తనంతట అదే వెలుగుతూ ఉంటుంది ఆ ప్రదేశం. అటువంటి ప్రదేశంలో మనం యద్గత్వ అక్కడికి వెళ్తాం అని చెప్తున్నాడు. నా నివర్తంతే తద్ధామం, ఆ ధామం పరమం, నాది దివ్యమైంది అని చెప్తున్నాడు కృష్ణుడు. ఎవరు అక్కడికి వెళ్తారు? కృష్ణుడి లోకానికి ఎవరు వెళ్ళగలరు? కీర్తించిన వాళ్ళు వెళ్ళగలరు. మరి శ్రీకృష్ణుని ధ్యానం చేయడం, శ్రీకృష్ణుని కీర్తించడం, శ్రీకృష్ణుని నామాన్ని జపించడం ఏమంటారు దాన్ని? అది సేవ అవుతుంది. అది పుణ్యమా? పుణ్యం కాదు. పాపం? పాపమూ కాదు. అది దివ్యమైన సేవ. పాపం పుణ్యం రెండు కూడా ఈ భౌతిక సంసారంలో ఉన్నాయి. ఏది? బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం వరకే ఉన్నాయి పాపం పుణ్యం. కానీ ఈ రెండు కాకుండా ఉన్నది ఏంటంటే కేవలం భగవంతుడి సేవ ఒకటే. అది ఇక్కడ మనం చేసినా కూడా అది ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందింది కాబట్టి కృష్ణుడు అందుకే ఏమని చెప్తాడు, యాంతి దేవ వ్రత దేవాన్ పిత్రీన్ యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్యో యాంతి మధ్యాజినోపి మామ అని చెప్తున్నాడు. మనం కానీ దేవతలను ఆరాధించాం అనుకోండి స్వర్గలోకాలకు వెళ్తాం. అదే పితృదేవతలు అంటే మన తాత ముత్తాతల్ని, పితృలోకం అనే ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్తాం. యాంతి మధ్యాజినోపినాం, ఎవరైతే నన్ను పూజిస్తారో నా దగ్గరికి వస్తారని చెప్తున్నాడు. కృష్ణుడు ఎక్కడున్నాడు మరి? కృష్ణుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నాడు. అదే సమయంలో మనం ఈ శ్లోకంలో ఏం చూసాం, ప్రధాన అంశగా ప్రతి ఒక్కళ్ళ హృదయంలో కూడా ఉన్నాడు అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ భౌతిక సంసారం, పాపం పుణ్యం రెండు ఉండే ప్రదేశం ఇక్కడ అనమాట. భౌతిక సంసారంలో పాపం పుణ్యం వీటికి యొక్క ఫలితాలను అనుభవించడానికి ఉంది, బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం వరకు ఉన్నది ఈ రెండింటి అనుభవించడానికి. కానీ ఈ రెండు కాకుండా ఎవరైతే దివ్యమైన సేవ చేస్తారో, భగవంతుడి సేవ, వాళ్ళకి ఇక్కడ ఎక్కడ ప్రదేశం లేదు ఉండడానికి. కాబట్టి వాళ్ళ యొక్క లక్ష్యం ఏమవుతుంది అప్పుడు? వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఎవరైతే దేవతలను పూజించారో వాళ్ళు స్వర్గలోకానికి వెళ్తున్నారు. ఎవరైతే పితృదేవతలను అంటే తాతముత్తాతలను పూజించారో వాళ్ళు పితృలోకం అంటే కింద ఉంది అదో లోకం అనమాట, అక్కడికి వెళ్తారు. మరి కృష్ణుడినే పూజించిన వాళ్ళకి ఏంటి గతి? వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? కృష్ణుని పూజించిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? గోలోక వృందావనం, గోకులం, కృష్ణుడి దగ్గరికి వెళ్తారు. అక్కడ మరి ఎలా ఉంటామండి? మరి అక్కడ కూడా మనం ఇలానే ఉంటామా? మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ ముసలితనం ఇవన్నీ వస్తాయా? లేదు. అక్కడ ముసలితనం లేదు, జన్మ పుట్టడం అనేది లేదు, అక్కడ మళ్ళీ మృత్యువు లేదు, అక్కడ వ్యాధి జబ్బు రావడం అనేది లేదు, అదేవిధంగా ముసలితనం కూడా లేదు. జన్మ మృత్యు జరా వ్యాధి ఈ నాలుగు ఉండవు అక్కడ, అందుకే దాన్ని వైకుంఠ లోకాలు అంటారు. ఇంకా మనకి ఇక్కడ ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే చాలా మందిలో ఉండే అవగాహన, కృష్ణుడు ముందలొచ్చాడు, అదే మొట్టమొదట రాముడు వచ్చాడు, తర్వాత కృష్ణుడు వచ్చాడు, కాబట్టి రాముడు మొదట, తర్వాత కృష్ణుడు, తర్వాత ఈ విధంగా మనం చెప్తాం నృసింహస్వామి అవతారాలన్నీ. కానీ కృష్ణుడు ఇక్కడ ఏమంటున్నాడు, నేను ఎప్పుడూ ఉన్నాను. అంటే కృష్ణుడు కూడా ఎప్పుడూ ఉన్నాడు, రాముడు ఎప్పుడూ ఉన్నాడు, వాళ్ళు ఉండే ప్రదేశాలు వైకుంఠ లోకాలు అనమాట. రాముడు ఉండేది అయోధ్య, అది ఒక వైకుంఠ లోకం ఆధ్యాత్మిక ప్రపంచంలో, అది ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. కృష్ణుడు ఎప్పుడు ఉన్నాడు, నృసింహస్వామి ఉన్నాడు, వరాహ అవతారం, అన్నీ కూడా ఎప్పుడూ శాశ్వతంగా ఉన్నాయి. ఇది ఎలా మనకు అర్థం అవడం? కష్టం ఇది అర్థం చేసుకోవడం. ఎందుకని మనం ఏం చూస్తున్నాం, ఫస్ట్ మొట్టమొదట రాముడు రావడం, అయోధ్యను వెళ్ళడం చూసాం, తర్వాత రాముడు వెళ్ళిపోయాడు, తర్వాత కృష్ణుడు వచ్చాడు ద్వాపర యుగంలో, కృష్ణుడు వచ్చి కురుక్షేత్ర యుద్ధం ఇది జరగడం మనం చూసాం, కృష్ణుడు వెళ్ళిపోయాడు. తర్వాత మనం రకరకాల అవతారాలన్నీ చూస్తున్నాం, బుద్ధ అవతారం, ఇంకా రాబోయేది కలికి అవతారం. ఏది కలికి అవతారం రావడానికి ఇంకా చాలా కాలం ఉందండి, ఇంకా ఎంత, కలియుగం మొత్తం 432,000 సంవత్సరాలు, ఇప్పుడు కేవలం 5,000 సంవత్సరాలే పూర్తయింది. కానీ చాలా మంది ఏంటి, జనాన్ని మోసం చేయడానికి కలియుగం అయిపోతుంది కలియుగం అయిపోతుంది అని చెప్తున్నారు. కాదు, కలియుగం ఇంకా చాలా కాలం ఉంది. ఆ విధంగా భగవంతుడి యొక్క అవతారాలు ఏవైతే మనం చూస్తున్నామో మన కళ్ళ ముందులు ఎక్కడ కనపడుతుంది, కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎప్పుడూ ఉన్నారు. అది ఎలా అర్థం చేసుకోగలం అంటే, ఉదాహరణకి మనం ఇక్కడ ఏపీఎంఓ సీఎంఓ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కూడా క్యాపిటల్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ లో వాళ్ళు ఉంటారు, లేదా భారతదేశం మొత్తానికి ఢిల్లీలో ఉంటాడు. ఆయన ఏదో ఒకసారి ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతాడు అనుకోండి, అంత మాత్రం ఆయన లేడనా? ఏదో ఇప్పుడు వచ్చి ఉన్నాడు కాబట్టి ఇంకా ఆయన లేడు అనేది లేదు. ఆయన ఎప్పుడు కూడా ఆయన ప్రదేశంలో వెళ్ళి మళ్ళీ అక్కడ ఉంటున్నాడు. అదేవిధంగా భగవంతుడు కూడా మన కళ్ళకు ముందల కొంతకాలమే కనపడ్డాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. అంటే ఆయన ధామంలో ఆయన ఎప్పుడు కూడా ఉంటాడు అనమాట కృష్ణుడు. అదేవిధంగా రాముడు కూడా ఇక్కడ ఉన్న జీవుడు, మనం అందరం జీవులు కాబట్టి మనం ఒక ప్రదేశంలోనే ఉండగలం, ఆయన ఒకేసారి అనేక ప్రదేశాల్లో అనేక రూపాల్లో ఉండగలడు. అలానే ఇక్కడ ఒక తప్పుడు అవగాహన ఏంటంటే, మనమందరం కూడా భగవంతుడు అనే అవగాహనలో మనం ఉండకూడదు. చాలా మంది ఏమంటారు, భగవంతుడు అనేక రూపాల్లో ఉన్నాడు కాబట్టి నువ్వు భగవంతుడే, నేను భగవంతుడే, ఇక్కడ కనపడ్డ ప్రతి జీవి కూడా భగవంతుడే అని చెప్తారు. కానీ ఇక్కడ అది అంగీకరించడం లేదు కృష్ణుడు. ఏమంటున్నాడు, కృష్ణుడు ఒక్కడే తనే భగవంతుడు, ఏకో బహునాం యో విదధాతి కామాన్, ఏకో ఒక్కడే మిగతా అందరి జీవులందరి యొక్క కోరికని కూడా తీరుస్తున్నాడు. ఎలాగా, వాళ్ళ యొక్క కర్మ అనుసారంగా, మనం చేసుకునే పాపం పుణ్యం ఫలం అనుసారంగా. ఈ రెండు కాకుండా ఎప్పుడైతే మనం భగవంతుడు సేవ చేస్తామో అప్పుడు మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తాం. మరి అక్కడ ఎలా ఉంటాం, ఇక్కడలాగా ముసలితనం అనేది, జన్మ మృత్యు జరావ్యాధి అనేది లేదనమాట అక్కడ. అక్కడ ఎప్పుడు కూడా నిత్యం యవ్వనంగా ఉంటాం అక్కడ. మరి అటువంటి ప్రదేశానికి వెళ్ళాలని కోరుకుంటారా తెలివైన వాళ్ళు, ఆ విధంగా ఉండాలనుకుంటారా, లేదా పాపం పుణ్యం చేద్దాం అనుకుంటారా, ఏది కోరుకుంటారు మీరందరూ, ఏది కోరుకుంటారు? ఆ విధంగా ఉండాలి. ఏ విధంగా? కృష్ణుడి యొక్క సేవలో ఉండాలని. అంతేగాని పాపం పుణ్యం చేస్తే, పుణ్యం చేసినా కూడా మనకి మళ్ళీ ఇక్కడ జన్మించాలండి. మళ్ళీ అప్పుడు మనకి ఎటువంటి సదుపాయాలు ఉంటాయో, మనం ఎక్కడ పుడతామో ఎలా పుడతామో కూడా తెలియదు పుణ్యం క్షీణించిన తర్వాత. కాబట్టి ఇప్పటి నుంచే మనం ఏం చేయాలి, భగవంతుడి యొక్క సేవ అనేది చేయడం మొదలు పెట్టాలి. అది ఇక ఇక్కడ మనం ఈ శ్లోకం నుంచి ముఖ్యంగా తెలుసుకునేది ఏంటి, ఒకటి మాత్రం ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఈ శ్లోకం నుంచి మనం తెలుసుకునేది ఏంటంటే, నేను మనం ఏదైతే జీవులు అందరూ ఉన్నాం, మనం ఎప్పుడు ఉంటాం, కృష్ణుడు ఎప్పుడు శాశ్వతమైన వాడు, కృష్ణుడు ఎప్పుడు భగవంతుడు, మనం ఎప్పుడు కూడా జీవులమే. మనం ఎప్పటికి కూడా భగవంతుడు అవ్వడం అనేది లేదు. ఎవరైనా వచ్చి మీతో మీరు భగవంతుడు అవ్వచ్చు అని చెప్తున్నారంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారని అర్థం అంతే. ఎందుకంటే మనం నిజంగా భగవంతుడు అయితే అనుకుందాం, మనం భగవంతుడే అనుకుందాం, దేవుడు మన అందరం కూడా, మరి ఈ పరిస్థితికి ఎవరు తీసుకొచ్చారు? మనం దేవుడు అయితే మనం ఈ పరిస్థితికి ఎందుకు వచ్చాం? మనం ఇప్పుడు ముసలాళ్ళం అవ్వబోతున్నాం, ప్రతి ఒక్కళ్ళు అవుతున్నారు. మిమ్మల్ని మీరు చూసుకోండి, మీరు 15 ఏళ్ళు ఉన్నా కానీ ఇప్పుడు మీ వయసు, మరి 1 సంవత్సరం అప్పుడు మీరు ఇంకా యవ్వనం, ఇప్పుడు 15 ఏళ్ల వయసు వచ్చేసింది, ఇంకా కొంతకాలం పోతే ముసలాళ్ళు అయిపోతారు, మరణిస్తాం. దీన్ని దాటి ఎవరైనా ఉన్నారా, దాటగలరు ఎవరైనా? వాళ్ళు సొంతగా ఎవరు చేయలేరు. దాన్ని దాటించగలడు ఒకే ఒక్కడు ఉన్నాడు, ఎవరు? ముకుందుడు. ముక్తినిచ్చేవాడు ముకుందుడు, అంటే కృష్ణుడు. ఎలా దాటగలం అది కూడా ఇప్పుడే చెప్పుకున్నాం. ఎలా దాటగలం వీటిని? సేవ చేయడం ద్వారా మనం ఈ శరీరాన్ని వదిలేసిన పిమ్మట భగవంతుడి దగ్గరికి వెళ్తాం, అక్కడ ఇంకా జన్మ మృత్యు జరా వ్యాధి అనేది లేదు. ఇది మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా మనం భగవంతుడు అవ్వలేం. భగవంతుడు నిజంగా అయితే మనం ఈ పరిస్థితికి ఎందుకు వచ్చాం? చాలా మంది అంటారు ఏమని, ఈ పరిస్థితికి మనం మాయ వలన వచ్చామని. అంటే మనల్ని మాయ మనం దేవుడు పూర్వం భగవంతుడిగా ఉన్నాం, మాయ మనల్ని ప్రభావితం చేసింది కాబట్టి మనం ఈ స్థితికి వచ్చాం కరెక్ట్ అనుకుందాం. అది కూడా నిజమే అనుకుంటే భగవంతుడి కంటే మాయ శక్తివంతమైనది అయినట్లు కదా. ఎందుకని, భగవంతుడినే తనలో తన అధీనంలో తీసుకుంది. అప్పుడు మరి భగవంతుడిని ఎందుకు పూజించాలి? మాయను కదా మనం పూజించాలి. కానీ శాస్త్రాలన్నీ చెప్తున్నాయి భగవంతుని పూజించమని కదా. కృష్ణుడు కూడా చెప్తున్నాడు సర్వధర్మాన్ పరిత్యజ మామేకం, నాకు శరణాగతి పొందమని. ఏదైతే వీళ్ళు చెప్తుంటారో మాయావాదులు లేదా నిరాకారవాదులు ఏమంటారో, ఇది కృష్ణుడు ఇక్కడ చెప్పింది కేవలం ఈ శరీరానికే వర్తిస్తుందంటే, ముందల శ్లోకంలోనే శరీరం గురించి ఖండించాడు అర్జునుడిని. నువ్వు శరీరం కోసం బాధపడుతున్నావు, పండితుల్లాగా మాట్లాడుతున్నావు, ఈ శరీరం తాత్కాలికమైంది, శరీరం గురించి నువ్వెందుకు చింతిస్తావు అని చెప్తున్నాడు. కాబట్టి ఇది శరీరానికి సంబంధించింది కాదు, ఆత్మకి సంబంధించింది. కాబట్టి ఆత్మ ఎప్పుడు శాశ్వతమైందే, మనం ఎప్పుడు కూడా జీవులమే, మనం ఎప్పుడు కూడా దేవుడు కాదు, ఇది మన మనసులో ఉండాలి. ఎందుకంటే ఇది చాలా దృఢంగా నాటుకుంటేనే మనం కృష్ణుడి సేవ చేయగలం, కృష్ణుడి సేవ యొక్క ఫలితం అనేది వస్తుంది. ఇలా లేకుండా నేను కృష్ణుడు ఒకటే కాకపోతే నేను ఇప్పుడు బద్ధస్థితిలో ఉన్నాను, ఈ బద్ధస్థితి అయి మోక్షం రాగానే కృష్ణుడిలో కలిసిపోతాను అంతా ఒకటే అనుకుంటే మనం ఇక్కడే ఉంటాం, అది పెద్ద అపరాధం. దానివల్ల మీకు తెలుసో లేదో, ఏంటో చెప్పన రహస్యం, నరకానికి వెళ్తారు. ఎందుకని, ఎలాంటిదంటే అది సీఎం దగ్గరికి వెళ్ళి నువ్వు నేను సమానమే, నువ్వు నేను సమానమే అన్నట్లు అంటే ఎలా కుదురుతుంది? అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? అదండి, అలాగే ఇక్కడ భౌతిక సంసారంలో మిమ్మల్ని తీసుకెళ్లి నరకలోకంలో పడేస్తారండి. అది అనమాట, అది పెద్ద అపరాధం. కానీ మనం ఏం చేస్తాం, అది వినడానికి బాగుంటుందండి. ఎందుకని, నేనే దేవుణ్ణి అంటే చాలా ఆనందంగా ఉంటుంది, ఆహా ఇంకా మనకి తిరుగులేదని అంటారు. కానీ అది సరైన తత్వం కాదండి, అది మనల్ని మభ్యపెట్టడం, భ్రమకు గురి చేయడం అన్నమాట జీవుణ్ణి. ఇంకా మాయ ఆ విధంగా మనల్ని భ్రమకు కూడా గురి చేస్తుంది. అలా చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు చెప్తుంటారండి మనకి ప్రవచనాలు, ఏంటి మీరే దేవుడు, మనం అంతా ఒకటే, నేను నువ్వు ఒకటే, కృష్ణుడు ఒకటే, అంతా ఒకటే. లేదంటే అలా అయితే అసలు కృష్ణుడు అదే ఎందుకు ఇక్కడ చెప్తున్నారు? ఏంటి అలా అయితే కృష్ణుడు ఇచ్చిన భగవద్గీత మనం చర్చించుకోవడం ఎందుకు? అసలు కృష్ణుని పూజించడం ఎందుకు? మనమే దేవుడు కదా, మనల్ని మనం అసలు ఎవరిని పూజించాల్సిన పని లేదు, మనం ఏం చేసినా చలామణి అవుతుంది కదా. అసలు ఎవరిని పూజించడం ఎందుకు? ఒక ఇక్కడికి రావడం ఎందుకు? ఈ ప్రవచనం వినడం కూడా ఎందుకు? అవసరం లేదు కదా, అవసరం లేదు, మనమే దేవుడు. కాకపోతే వాళ్ళు ఏమంటారు, అవసరం, ఎందుకంటే మీరు ఇప్పుడు దేవుడే కానీ మర్చిపోయి ఉన్నారు, మిమ్మల్ని మీరు దేవుడిగా గుర్తించుకోవడానికి సాధన అవసరం, ఇవన్నీ వినాలని చెప్తారు. అది పెద్ద మాయ అన్నమాట, దాన్నే మాయావాదం, అందుకే మాయావాదం అంటారు. పూర్తిగా మాయకు గురి చేస్తారు ప్రతి ఒక్కరిని కూడా. ఇందులో చాలా స్పష్టంగా కృష్ణుడు అనేక చోట్ల చెప్తున్నాడు. ఇదంతా మరి ఎవరికి అర్థమవుతుందండి? నిజమైన జ్ఞానం ఎవరు అర్థం చేసుకోగలరు భగవద్గీతని? అందుకే చెప్తున్నారు, ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు. ఏం ఉదాహరణ? తేనె సీసా ఉదాహరణ. ఈ భగవద్గీత ఒక మధురంగా ఉండేది, ఆ మధురమైన దాన్ని భగవద్గీత జ్ఞానాన్ని ఎవరు ఆస్వాదించగలరు? ఎవరు? భక్తులు మాత్రమే. కృష్ణుడు చెప్తున్నాడు భక్త్యా మాం అభిజానాతి, నన్ను భక్తి ద్వారా అర్థం చేసుకోగలం, కానీ ఏదో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి నేనే భగవంతుడు నువ్వు భగవంతుడు అని ఈ విధంగా ఆలోచించుకోవడం వలన కృష్ణుడు అర్థం కాదు సరిగదా, ఏం జరుగుతుంది? ఇప్పుడే మనకి చెప్తారు ఏమని, మనల్ని ఎక్కడికి తీసుకెళ్లి పెడతారు? జైల్లో పెట్టేస్తారనమాట. ఏది జైలు? ఎక్కడండి జైలు? నరకలోకం అనుకుంటున్నారు. నిజానికి మనం ఇప్పుడు ఉన్నదే జైలు అండి. ఎందుకని? ఎందుకో కూడా చెప్తాను. ఎందుకు? మనకి ముసలితనం కావాలనుకోవడం లేదండి. ముసలితనం వస్తుంది, కాళ్ళు కీళ్లు నొప్పులు, క్యాన్సరో లేదా ఇంకొకటి షుగరో వస్తుంది, మనం తప్పనిసరిగా దాన్ని అనుభవించాల్సిందే. మరి అది బాధ కదండి, బాధే ముసలితనం. జబ్బు చేస్తుంది, ఏదో జబ్బులు వస్తాయి ముసలితనం వలన అనుభవిస్తాం. అదేవిధంగా మరణం, మనం ఈ శరీరం నుంచి వదిలేసి వెళ్లిపోవాలి, అది బాధే. కాబట్టి నిజానికి కృష్ణుడి దృష్టిలో నరకం అసలు చెరసాల అంటే ఏంటంటే, ఈ మొత్తం భౌతిక ప్రపంచం బ్రహ్మలోకం నుంచి పాతాళ లోకం వరకు మొత్తం కూడా జైలే. మనం అనుకుంటున్నాం ఆహా భలే ఉంది ఇక్కడని, కానీ మనకి ముసలితనం ఎదురు చూస్తుంది, జబ్బులు ఎదురు చూస్తున్నాయి, వస్తాయి మనకి ఇప్పుడు లేకపోయినా. అదేవిధంగా మరణం ఉంది, మరణం తర్వాత ఇంకేముంది? మళ్లీ జన్మ ఉంది. కాబట్టి జన్మ, మృత్యు, జర, వ్యాధి నాలుగు ఉన్నాయి. కాబట్టి ఏది? ఇదే. కానీ ఎవరైతే భగవంతుడు నేను అంటారో వాళ్ళు అదిగో చెప్పినట్లుగా ఇక్కడ ఏంటి, ఇంకా కిందకి వెళ్ళిపోతాం అనమాట. ఎక్కడ కిందకి వెళ్ళడం అంటే, పాతాళ లోకాల్లో. మనం వింటాం కదా ఇదంతా నిజమండి, మనం అనుకుంటాం ఇదంతా ఊరికే కట్టు కథలు, నూనెలో వేయించడం ఇవన్నీ అని. లేదు, నిజానికి శ్రీమద్ భాగవతంలో నరక లోకాల గురించి వర్ణన ఉంది. 25 రకాల నరక లోకాలు ఉన్నాయి. 25 రకాలు అంటే ఒక చోట మనల్ని వేయిస్తారు, ఒక చోట పూర్తిగా పాములు తేళ్లు కుట్టేస్తుంటాయి. అలా రకరకాలుగా 25 రకాలుగా చిత్రహింసలు పెడతారన్నమాట ఒక్కొక్క జీవుడిని. మరి మీరు అనుకోవచ్చు అదేంటి, మనం ఇక్కడ శరీరం వదిలేసి మరణిస్తున్నాం కదా, ఆత్మ కదా, ఆత్మకి ఇంకేం కాదు కదా. అలాగ కాకుండా అక్కడ మనం అనుభవించే విధంగా, నరక లోకాల్లో మనం శిక్షణ అనుభవించే విధంగా అక్కడ ఒక శరీరం ఉంటుంది. ఏ విధంగా మనం ఇక్కడ చూడొచ్చు, జైలుకి వెళ్తే మనకి ఇక చారల చొక్కా ఇస్తారు, తెలుసు కదా, తెలుసు కదండి. అలాగే మనం అక్కడికి వెళ్తే అక్కడ అనుభవించడానికి అక్కడ ఉండే ఒక శరీరం మనకి ఇస్తారు. దాని ద్వారా మనం చిత్రహింసలు అనుభవించి మళ్ళీ బయటపడతాం, ఎక్కడికి మళ్ళీ ఇక్కడికి వస్తాం. అప్పుడేంటి, అప్పుడు మనిషి అని ఉండదు కదా, ఎందుకని మనం పాపం చేసాం కాబట్టి. అప్పుడు ఏ పిల్లో కుక్కో ఇంకేదో ఇదంతా వినడానికి విచిత్రంగాను, ఏ ఇదంతా నిజం ఎప్పుడు జరుగుతుందండి అనుకుంటారు. నిజానికి మనం ఆ శరీరంలోకి వెళ్ళినాక ఎంత చింతించినా ఎంత ఆలోచించినా మళ్ళీ బయటికి రాలేము. ఎక్కడి నుంచి, ఆ పంది జన్మో కుక్క జన్మో ఇంకా ఏ జన్మలో ఉన్నా. అందుకనే మనం ఇప్పుడు ఏమని చెప్తున్నాం, అందరూ ఏమని చెప్తున్నారు ఆచార్యులు మనకి, దయచేసి మీరు ఇప్పుడు మనిషి జన్మను పొందారు, మేల్కొనండి. కేవలం ఇంద్రియ భోగం ఏంటి, మంచి ఆహార నిద్ర, బాగా నిద్రించడం, మైథునం చేయడం, మంచి ఇళ్ళు కట్టుకోవడం, వీటి గురించే ఆలోచించకండి. ఏమని చెప్తున్నారు, భగవంతుడి యొక్క సేవ చేయడానికి మేల్కోండి, ఉత్తిష్ట లెగవండి, మేల్కోండి, జాగ్రత్తలు అవ్వండి, నిద్రపోకండి, ఈ శరీరంలో ఉండి అని చెప్తున్నారు. తమసోమా అంటే తమో గుణంలో ఉండొద్దు, జ్యోతిర్గమయ వెలుగు వైపుకు వెళ్ళండి, అది దాని అర్థం. వెలుగు వైపు అంటే కృష్ణుడు, కృష్ణ సూర్య సమహ మాయా అయాంధకార, కృష్ణుడే సూర్యుడితో సమానం, కృష్ణుడే వెలుగుచ్చేది, మిగతా అంతా కూడా అంధకారమే. మనం ఎన్ని దేవతలు పూజ చేసినా, ఎన్ని రకరకాలుగా ఏం చేసినా, మనం ఇప్పుడే చెప్పుకున్నా ఏంటి, పుణ్యం వస్తుంది ఇతర దేవతలు వీళ్ళందరూ పూజిస్తే, లేదంటే తప్పు చేస్తే పాపం వస్తుంది. ఈ రెండింటి వలన మనం ఈ భౌతిక సంసారంలోనే ఉంటాం. మరి నిజమైన వెలుగు ఎక్కడుంది, కృష్ణుడి యొక్క పాదాల దగ్గర ఉంది. వాటిని ఎలా మనం చేరుకోగలం, ఏమిటి మరి మార్గం కృష్ణుడి యొక్క పాదాల దగ్గరకు వెళ్ళడానికి, ఏమిటండి మార్గం, కృష్ణుని పూజించడం. కలియుగంలో ఏంటి, ఓకే ఇవన్నీ మనకి శాస్త్రంలో ఉన్నాయి, నవ విధాలుగా ఏంటి, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఈ విధంగా. మరి ఇప్పుడు కలియుగంలో మనం చేయవలసింది ఏమిటి, కలియుగంలో హరిర్నామ 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 ఇవ కేవలం, కలియుగంలో హరినామం చేయాలి. ఇది ఏమీ కష్టం లేదండి, కేవలం దీనికి కావాల్సింది మనం దానికోసం ఖర్చు పెట్టాల్సింది ఒకే ఒకటి ఉంది, ఏంటది, సమయం. కానీ దాన్ని మాత్రం మనం ఇవ్వండి, ఆ సమయం మనం దేనికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం, ఓకే మనం చదువుకున్నా వ్యాపారం చేసినా అది పర్లేదు, ఓకే చదువుకోవచ్చు, ఏదో వ్యాపారం చేస్తాం, మన ఉదర పోషణకి ఏదో చేస్తున్నాం, పర్లేదు. మిగతా సమయాన్ని మనం దేనికి ఇస్తాం, టీవీకి, పక్కింట్లో వాళ్ళు, పక్కింటి ఆవిడ ఏ చీర కొంది, ఏ నగలు పెట్టుకున్నారు, లేదంటే పక్కింటి ఆయన ఏ వ్యాపారం చేయడం మొదలు పెట్టాడు, ధనం ఇంకా ఎలా సంపాదిస్తున్నాడు. ఇదిగో ఇప్పుడు మనం ఏంటి, రాజకీయ నాయకులైతే ఎవరు పార్టీలోకి వస్తారు, ఎవరు రారు, ఏంటి మనం ఎలా గెలవాలి, ఎలా మనకి ఓట్లు రావాలి, మనం జనంలో ఎలాగ ఇది అవ్వాలి అని మనం, లేదా ఇంకోటో మన యొక్క వృత్తిని బట్టి లేదా పరిస్థితిని బట్టి, ఇంక ఇవన్నీ లేకపోతే సినిమాలో ఈ హీరోయిన్ ఏ డ్రెస్, ఆ హీరో ఇది ఎలాగా, నెక్స్ట్ వచ్చే సినిమా ఏంటి, ఇవే మనం చర్చించేది కదండి. ఇంకేమైనా ఉన్నాయా ఇవి కాకుండా, లేవు. కాబట్టి మన సమయాన్ని వీటికి ఇస్తాం, కానీ ఇవన్నీ దేనికి సంబంధించినవి, మన యొక్క ఆహార భౌతికమైనవి. ఏంటవి, ఆహార నిద్ర భయం మైథునం, ఈ నాలుగు పనులు చేయడానికే ఇవన్నీ మనం చర్చించేది. కానీ మరి ఏం చేయాలి, భగవంతుడి గురించి సమయాన్ని వెచ్చించాలి, ఆ మిగతా సమయం అంతా కూడా. అది ఎలాగా, ఇప్పుడు చెప్పుకున్నాం, ఏం చేయాలి, హరినామం, హరినామ సంకీర్తన. చాలా సులభం అండి, ఇందులో ఏమి, మీరు ఏదో పెద్ద పెద్ద యజ్ఞాలు ఇంట్లో పెద్ద పెద్ద మంటలు వేసో, ఇంకా ఆరతిలో ధూప దీప నైవేద్యాలు పెట్టేసి ఏం చేయవసరం లేదు. మరి ఏం చేయాలండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని కనీసం మొట్టమొదట 108 పూసలుంటా, ఒక పూసలున్న ఒక మాల ఉంటుంది, రోజు ఒక మాల జపించడం మొదలు పెట్టండి. ఇందులో ఏం ఖర్చు లేదు, ఒకటే ఒక ఖర్చు ఉంది, ఏంటది, సమయం. కాబట్టి మేమందరం వేడుకునేది ఏంటంటే, ఎక్కడ అంటే మేము ఎక్కడ చెప్పినా ఎవరికి చెప్పినా ఒకటే, మీ విలువైన సమయాన్ని కృష్ణుడి యొక్క నామం చేయడానికి ఉపయోగించండి. మాకేదో ఇక్కడ వందల వేలు లక్షల కోట్లు ఇవ్వమని మీరు వచ్చి రోజు మాకు ప్రణామం చేయమని, ఇంకేదో ఇంకేదో కాదు మేము కోరేది. ఆచార్యులందరూ కోరేది అదే. చాలా సులభం కలియుగంలో. మిగతా యుగాల్లో అయితే యజ్ఞం చేయాలి, విగ్రహారాధన చేయాలి, దానికి చాలా నియమ నిబంధనలు ఉన్నాయి. మరి హరినామ సంకీర్తనానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు. స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు, వృద్ధులు, ప్రతి ఒక్కళ్ళు కూడా చేయొచ్చు. దీనికి ఏమి అంటూ ఇలాంటివి ఏమి ఉండవు అన్నమాట. మనం ఎటువంటి స్థితిలో ఉన్నా ఈ నామాన్ని జపించవచ్చు. ఆ విధంగా మనం ఈ భౌతిక సంసారం నుంచి బయటపడగలం, కృష్ణుని చేరుకోగలం, నిజమైన వెలుగులోకి అప్పుడు ప్రవేశిస్తాం. అంతేగాని మిగతా ఏమి చేసినా కూడా ఇప్పటివరకు చెప్పుకున్నాం, ఈ భౌతిక సంసారంలో బ్రహ్మలోకం నుండి పాతాళలోకం వరకు పైనుంచి కిందకి తిరుగుతూ ఉండడం, ఇది నిజంగా చాలా అరుదైన అవకాశం అండి. ఏంటి మనిషి జన్మ, మనం ఇవన్నీ తెలుసుకోగలుగుతున్నాం. అదే ఏ పిల్లో కుక్కో జంతు జన్మలో ఉంటే వాటిని తీసుకొచ్చి మనం వినిపించినవేమైనా వింటాయా? అర్థం కావు. ఇంకా ఏం చేస్తాయి? మనల్ని కరిచేసి వెళ్ళిపోతాయి. ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి, లాక్కొని వెళ్ళిపోతాయి, అంతే కదా. కాబట్టి మనం భగవంతుడు మనకి తెలివినిచ్చాడు మనిషి జన్మలో. కాబట్టి దయచేసి ఎవరైతే ఇప్పటివరకు చేయడం లేదో జపం, వాళ్ళందరూ జపం చేయడం మొదలు పెట్టండి. ఇదిగో ఇక్కడ మా దగ్గర జపమాలు ఉన్నాయి, జపమాలు లేని వాళ్ళు తీసుకోండి, జపం చేయండి. అదేవిధంగా మనకి రోజు ఇంకొక అలవాటు ఉంది. ఏమిటది? ఏం అలవాటు ఉంది? చదివే అలవాటు. న్యూస్ పేపర్, స్వాతి, జ్యోతి చిత్ర, సితార మ్యాగజైన్లు, ఇంకా రకరకాలుగా ఏవైతే ఈనాడు ఇట్లా ఏదో చదివే అలవాటు ఉంది. ఎవరైతే చదువుతుంటారో వాళ్ళు ఏం చేయొచ్చు? శ్రీల ప్రభుపాదులు వారి పుస్తకాలు, భగవద్గీత యథాతథం, ఇంకా అనేక చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయి, అవి చదవండి. అవి దేని గురించి? కృష్ణుడిని ఎలా అర్థం చేసుకోవడం. మనం ఇప్పుడు చెప్పుకున్న ఉదాహరణకి ఏమిటిది? కృష్ణుడు, కృష్ణుడి అవతారం, రాముడి అవతారం, ఇవన్నీ కూడా ఎప్పుడు శాశ్వతమైనవే. అవన్నీ ఉండే వైకుంఠ లోకాలు ఉన్నాయని చెప్తున్నాం. అవన్నీ ఎలా ఉంటాయి? మన భౌతిక సంసారం ఎలా ఉంది? మనం ఏం చేస్తే ఎక్కడికి వెళ్తాం? భక్తి చేయడం ఎలాగా? ఇవన్నీ ఉన్న గ్రంథాలు ఉన్నాయి. కాబట్టి అవి మనం చదివి అర్థం చేసుకోవచ్చు. మేము ఎప్పుడు ఇక్కడ ప్రతి బుధవారం కార్యక్రమం జరుగుతుంది. ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళు ప్రతి బుధవారం రండి. మీరు ఈ చదివి వచ్చిన సందేహాలు మనం ఇక్కడ చర్చించవచ్చు, ఇంకా తెలుసుకోవచ్చు. ఇందులో ఎటువంటి ఖర్చు లేదు. కేవలం ఒకటే, దీనివల్ల మనం పెట్టే ఖర్చు ఏంటి? ఒకటి సమయం. కానీ మనకు వచ్చేది ఏమిటి? ఇంకా దానికంటే ముందల, దానికంటే ఇంకా ఉన్నతమైంది దివ్యమైన ఆనందం అండి. ఇది శరీరానికి సంబంధించిన ఆనందం కాదు. మనం ఏదో ఆహారం తింటే మన ఉదరానికి, శరీరానికి, ఆహారం, నిద్ర, మైథునం ఇవన్నీ కూడా శరీరానికే. కానీ ఇది ఏదైతే ఉందో ఇక్కడ మనం నేర్చుకునే విషయం కానీ చేసే జపం కానీ ఇవన్నీ ఆత్మని, మన యొక్క ఆత్మని ఉద్ధరించేవన్నమాట. చాలా దివ్యమైన ఆనందం కలుగుతుంది. లేదంటే మీరు చూడండి, ఎందుకని దానికి మీరు ఎలాగా మరి చెప్పగలరండి ఆనందం వస్తుందని మాకేంటి నమ్మకం అని అనొచ్చు. మీరు చూడండి ఈ హరే కృష్ణ ఉద్యమంలో అందరూ ఎలా ఉన్నారు? చాలా యవ్వనంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎందుకని వాళ్ళు అన్ని వదిలేసి వస్తున్నారు? మరి అంత యవ్వనంలో అన్నిటినీ, అంటే వాళ్ళందరూ కూడా ఏదో ఉద్యోగాలు లేవనో, సంపాదించలేరనో, ధనం లేదనో కాదు, మరి అవన్నీ వదిలేసి కూడా ఎలా రాగలుగుతున్నారు? ఏంటండి అంటే అంతకంటే విలువైంది ఏదో ఇక్కడ ఉంటేనే కదా వాళ్ళు వస్తారు. కొంచెం ఆలోచించండి, మన బుద్ధి ఉపయోగిస్తే అర్థమైపోతుంది. అంటే ఏదో విలువైంది ఉంది. ఏమిటది విలువైంది? అదే మీకు చెప్పేసాం రహస్యం. ఏంటి రహస్యం? హరినామ సంకీర్తన. ఎవరైతే ఈ నామం చేస్తారో దివ్య ఆనందం వాళ్ళ యొక్క సొంతమే. మిగతా ఎవ్వరు ఎన్ని రకాల యాగాలు యజ్ఞాలు చేసినా అది కేవలం క్షణికం, ఒకరోజు రెండు రోజులే, కానీ శాశ్వతమైన ఆనందం లేదు. ఎవరైతే ఈ హరినామ సంకీర్తనలో పాల్గొంటారో వాళ్ళ యొక్క ఉత్సాహం ఇంకా ఇంకా పెరుగుతుంది భగవంతుడు నామం చేయాలని. వాళ్ళు ఇంకా ఎవరు ఆపినా కూడా ఆగరనమాట. వాళ్ళు ప్రవచనానికి వచ్చేస్తారు, హరినామ సంకీర్తన చేస్తారు, ఇంకా ఈ దివ్యమైన ఆనందం ఇంకా చెప్పలేమన్నమాట. ఇందులో ఏంటి ఖర్చు లేదు, ఎటువంటి ఖర్చు లేదు ధనంతో. ఇంకేమి, ఒకటే ఒక ఖర్చు, సమయం అంతే. ఇంకా వీలైతే మనం చేసే పాపకృత్యాలు వదిలేయాలి. ఏంటి పాపకృత్యాలు మనం చేసేవి? జోదం, జోదం ఆడడం, మాంసభక్షణం, వ్యభిచరించడం, మత్తు పదార్థాలు సేవించడం. ఇవి కూడా ఎవరైనా అడిగినా కానీ ఇవి మంచి లక్షణాలు కాదని ఎవరైనా చెప్పేస్తారు. మేము కూడా అదే చెప్తున్నాం. ఏంటి, కనీసం అవి వదిలేయడానికి మీరు ప్రయత్నం చేయండి. మీరు ఇక్కడ ఇంకోటి అనుకోవద్దు, ఏమిటని మాకు ఈ నాలుగిట్లో ఏదో ఒక అలవాటు ఉంది కదండి, మాంసం తింటాము లేదా మత్తు పదార్థాలు లేక ప్యాకెట్ ఆడతాం ఏదో చేస్తుంటామండి, మరి మేము హరినామం చేయొచ్చు అంటే చెయ్యండి. కానీ దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి. ఈ హరినామం చేసిన వాళ్ళు ఏంటంటే, ఎవరైతే హరినామం చేస్తారో దాని యొక్క ఫలితం ఏంటి? మనం ఈ దుర్వ్యసనాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చెప్పుకున్నాం వాటన్నింటి నుంచి చాలా త్వరగా మనం మీరు ఎన్ని సంవత్సరాలు ప్రయత్నించినా బయటికి రాలేరు. కానీ ఎవరైతే హరినామం చేస్తారో వాళ్ళు చాలా త్వరగా రాగలరు. దానికి ఒక ఉదాహరణ నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇక్కడ ఇదివరకు చెప్పుంటాను కూడా, దానికి మనకు ఒక ఉదాహరణ తెలుసు, మనం అందరం విన్నాం కూడా. ఆ విధంగా దురలవాటు నుంచి బయటకు వచ్చిన ఒక వ్యక్తి చాలా మహర్షి ఉన్నాడు. ఎవరు అతను? ఎవరు? వాల్మీకి. వాల్మీకి కిరాతకుడు ముందల నారదులు వారిని కలవక ముందు. కానీ నారదులు వారిని కలిసిన తర్వాత రామనామం కీర్తించడంతో ఏమైంది, మొత్తం తిరిగి మహర్షి అయిపోయాడు. అందరూ ఇప్పుడు మనం అందరం కూడా ఆయన రాసిన రామాయణాన్ని చదువుతున్నాం. మరి వాల్మీకి అంతటోడే ఉద్ధరించబడ్డాడు హరినామం వలన. మరి మనం తప్పకుండా ఉద్ధరించబడదు, కేవలం విశ్వాసంతో ఆ నామం చేయడం మనం మొదలు పెట్టాలి అంతే. కాబట్టి దయచేసి ఎవరైతే నామం చేయడం లేదో వాళ్ళు ప్రతిరోజు ఒక మాల జపించడం మొదలు పెట్టండి. జపం చేస్తున్న వాళ్ళు రోజు ఒక శ్లోకం భగవద్గీత కూడా చదవండి. దయచేసి పుస్తకాలు లేకపోతే ఇక్కడ ఉన్నాయి భగవద్గీత యథాతథం, దయచేసి తీసుకోండి చదవండి. కానీ ఒకటి ఏంటి, ఈ రోజు శ్లోకంలో నేర్చుకున్నది అది ఎప్పటికీ మర్చిపోకండి, మనం ఎప్పుడు కూడా భగవంతుడు కాదు, మనం ఎప్పుడు కూడా శాశ్వతంగా కృష్ణుడి యొక్క సేవకులమే. అది మర్చిపోయి ఉన్నాం కాబట్టి బద్ధస్థితిలో ఇప్పుడు ఈ విధంగా దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. మళ్లీ మనం దాన్ని పునరుద్ధరించుకున్నట్లయితే ఈ హరినామ సంకీర్తన ద్వారా, శ్రవణం ద్వారా, భగవద్గీత భాగవతం, అదేవిధంగా వైష్ణవులకు సేవ చేయడం ద్వారా మళ్లీ మన యొక్క సహజమైన స్థితిలోకి వెళ్లి దివ్యమైన సచ్చిదానంద విగ్రహంతో కృష్ణుడి దగ్గరికి వెళ్లి ఆనందంగా సేవలో నిమగ్నం అవ్వగలం. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు సూచనలు ఉంటే అడగండి, చెప్పొచ్చు. ఏమి లేవు కదా.